మనం నిరంతరం శ్రీరామ జయరామ నారాయణ వాసుదేవ పరమేశ్వర శివ అంటూ భగవన్నామం చెయ్యాలి. భగవన్నామస్మరణం చేస్తే ముహూర్తం సుముహూర్తం అవుతుంది, పవిత్ర దినమవుతుంది, పవిత్ర లగ్నమవుతుంది, సకల కార్యాల్లో పవిత్రత్వం వస్తుంది. అందుకని పూర్వకాలంలో బ్యాండ్ మేళాలు డబాడబా మోయిస్తూ పక్కన వేదమంత్రాలు చదివేవారు. ఆ సమయంలో నామస్మరణ చేసేవాడు చేసేవారు. చేస్తే ముహూర్తంలో లోటున్నా, ఒకవేళ టైం దాటిపోయినా వీళ్ళు జీలకర్ర బెల్లం పెట్టుకునే సమయం పవిత్ర ముహూర్తం అయిపోతుందండి. ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ కర్మగారు మీరు వజ్యంలో వెళ్లాల్సి వస్తుంది, దుర్ముహూర్తంలో వెళ్ళవలసి వస్తుంది, రాహుకాలంలో ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తుంది, విమానం 8 గంటలకంటే మనం ఆ 8 గంటలకి వజ్యంలో బయలుదేరాల్సి వస్తుందిగా ఒక్కోసారి. వాడేంటి టైం మార్చదు కదా, నీ కోసం మారుస్తాడా? సాయంకాలం 5 గంటలకు గోదావరి ఎక్స్ప్రెస్, వజ్యం ఉందండి డ్రైవర్ గారు, 5:30 దాకా 5:30 కదలన్నట్టు ఎలా కుదురుతాడు వాడు, 5 గంటలకు బయలుదేరతాడు. కాబట్టి వాడికి వారం లేదు, వర్జ్యం లేదు, దుర్ముహూర్తం లేదు, ఇంకోతి లేదు. అప్పుడు మనం భగవన్నామస్మరణం చేసుకోవాలి. చేసుకుంటే అదే తారాబలం, అదే చంద్రబలం, అదే సుబలం సుముహూర్తం అవుతుంది. ఆ ముహూర్తం మనల్ని కాపాడుతుంది. అందుకని సరిగ్గా సుముహూర్తానికి జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టుకోవాలి. అది సుముహూర్తం అంటే. ముహూర్తం అంటే మంగళసూత్రం కట్టడం కష్టమా? అమ్మాయి చేతిలో జీలకర్ర బెల్లం కలిపిన ముద్ద పెడతారు, అబ్బాయి చేతిలోనూ పెడతారు. ఈ ముద్ద ఈవిడ ఆయన నెత్తి మీద, ఆయనేమో ఈవిడ యొక్క మాడు మీద పెట్టాలి, సహస్రార కమల మీద. అలా ఇద్దరు జీలకర్ర బెల్లం గట్టిగా నొక్కి పట్టుకుంటే అది శుభముహూర్తం. అది సుముహూర్తం అంటే. జీలకర్ర బెల్లం పెట్టేసి ఇంకా తదనంతరపు తంతు ఎంతసేపైనా నడుపుకోవచ్చు, అంతులేని తంతు ఉంటుంది. కానీ ఇదే ప్రధానమైన ముహూర్తం. ఈ జీలకర్ర బెల్లం ముద్ద చేసి మంత్ర పూర్వకముగా అర్చక స్వామి పురోహితులు వారు మంత్రం చదువుతుంటే, ఆ మంత్రం చదువుతూ ఉండగా ఇద్దరు సరైన లగ్నంలో ఒకరి నెత్తి మీద ఒకరు పెట్టుకుంటే వెంటనే ఈ భార్య యొక్క లక్షణాలు భర్తకి, భర్త యొక్క లక్షణాలు భార్యకి తెలుస్తాయి. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఓహో ఈవిడికి ఇడ్లీ ఇష్టం అన్నమాట అని ఆ రోజు నుంచి ఈయన ఇడ్లీ తెచ్చి పెడతాడు, లేదా ఆవిడ కోసం ఇడ్లీ పిండి ఇంట్లో పెడతాడు, ఆవిడ ఇడ్లీ వేస్తుంది. పూర్వం వంట చేసేవారు ఇళ్లలో లేండి, అందుకని ఇడ్లీ వేసే అవకాశం ఉండేది. భర్త గారికి పాపం ఏమో గారెలు ఇష్టం అనుకోండి, ఆవిడ ఓహో మా ఆయనకి గారెంటి ఇష్టం అని గారి చేసింది. ఇద్దరూ కలిసి ఇడ్లీ గారి చేసుకుని, ఇదిగో నీకు ఇడ్లీ ఇష్టం నాకు గారి ఇష్టం, ఇద్దరం ఒక ఇడ్లీ ఒక గారి తిందాం అని ఒకరికొకరు తినిపించుకుంటారు. ఈ విధంగా ఒకరి అభిరుచులు మరొకరికి తెలుస్తాయి, ఒకరి అభిరుచులు ఒకరు మన్నించుకోవాలి. ఇంత శాస్త్రోక్తమైన విధానం ఈ ముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టడం వల్ల జీవుల మధ్యలో ప్రవర్తిస్తుంది. ముహూర్తం దాటిపోవడం వల్ల, మంత్రం లేకపోవటం వల్ల, ఆ సమయంలో భగవన్నామం చేయకపోవటం వల్ల, సరిగ్గా మాడు మీద నెత్తి మీద ఈ జీలకర్ర బెల్లం పెట్టుకోకపోవడం వల్ల, ఫోటోల మీదే దృష్టి పెట్టడం వల్ల ఈ సుముహూర్తంలో తేడా వచ్చి భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఐకమత్యం తగ్గిపోతుంది అనమాట. ఈసారైనా మీరు భగవన్నామం చేసుకుంటూ వేదమంత్రం వింటూ ఇళ్లలో పెళ్లి జరిగేలా చూడండి. మంచి ముహూర్తానికి జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టేలా చేయండి. ఆ దంపతులు ఇద్దరు ఐకమత్యంతో ఉండకపోతే అప్పుడు అడగండి. ఇవి సక్రమంగా జరగాలి. కానీ నామం ఎంతమంది చేస్తున్నారండి, హలో హలో వచ్చారా, ఇప్పుడు జీలకర్ర బెల్లం పెడుతున్నప్పుడు కూడా వీళ్ళని పలకరించాలా, ఎప్పుడు వచ్చారు అంటాడు. అప్పుడు ఏమవుతుంది, మంత్రం పోయింది, నామం పోయింది, ఉత్తి జీలకర్ర బెల్లం మిగిలింది. దానివల్ల ఇంటికి వెళ్ళగానే నీవు సొంట నేను పెంట, దాంతో తంట. ఇది యుద్ధం జరుగుతున్న దానికి మూల కారణం అన్నమాట. కాబట్టి ముహూర్తానికి ప్రాధాన్యం ఇవ్వండి. భగవన్ నామమునకు, వేదమంత్ర శ్రవణమునకు, జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టడానికి ప్రాధాన్యం ఇవ్వండి. ఆ రకంగా శ్రీనివాస పద్మావతులు శిరస్సును పెట్టుకున్నారు. ముందే చెప్పాగా, అలంకారం చేయడానికి లక్ష్మీదేవి వచ్చింది, లక్ష్మీదేవి ఓ పక్కన, సరస్వతి ఓ పక్కన, పార్వతీదేవి ఓ పక్కన ఉన్నారు. సినిమాలు చూసి మర్చిపోతాను, చాలాసార్లు చెప్పాను కనుక, లక్ష్మీదేవి పెళ్లికి బహిష్కరించింది, దూరంగా ఉంది, ఉట్టి అబద్ధాలు, బోడి సినిమా కథలు. ఆవిడ కూడా పక్క నుండి కళ్యాణం జరిపించింది. మాట వరసకు కూడా పద్మావతి లక్ష్మీదేవి తగాదా పడలేదనమాట. సరే ఎలా కల్పిస్తారండి ఈ కథలు, వీళ్ళకి ఈ దిక్మాలోచనలు ఎలా వస్తాయో. లక్ష్మీదేవి తగాదా పడిందిట పద్మావతితో, పద్మావతి ఏడ్చిందిట, ఇద్దరికి సమాధానం చెప్పలేక స్వామివారు నల్లగా విగ్రహంగా మారిపోయాట. వీళ్ళ దుంపలు తెగ వీళ్ళు కనపడితే తుపాకీతో కాల్చేయాలనిపిస్తుంది, కానీ న్యాయం కాదు కాబట్టి మా పోటీ కూడా మాట అనకూడదు. ఇంత భయంకరమైన కల్పిత కథలు ఎన్ని పుట్టేసాయో, ఎక్కడ ఏ పురాణములో లేని కథలు, కల్పిత కథలు అన్నమాట. అదో పక్కన పెట్టండి. తదనంతరం ఈ ఇద్దరు తలపురాలు పోసుకోవడం అనే కార్యక్రమం మొదలుపెట్టారు. మంగళసూత్రధారణ అయ్యాక అప్పుడు తలపురాల కార్యక్రమం, జీలకర్ర బెల్లం అయిపోతుంది. అయిన తర్వాత ఏంటంటే చేతికి పసుపు తాడిస్తారు, దాన్ని మెడలో కట్టడం, అది కూడా మంగళ్యతంతునా నేన మమ జీవన హేతున కంఠే బధ్నామి సుభగే త్వంచీవ శరదాం శతం అని వరుడు ఓ మంత్రం చదువుతాడు. తంతు అంటే దారము, అనేన తంతున ఈ దారముతో, ఈ దారం నీ మెళ్ళలో కడుతున్నాను. ఈ దారం ఏ దారం? మాంగళ్య తంతు అంటే మంగళప్రదమైన తాడు, పసుపు పూయబడిన పవిత్రమైన ఈ తాడుని నీ మెడలో కడుతున్నాను. ఈ తాడుతో నీవు నూరేళ్ళు బతుకు. త్వం నీవు శరదాం శతం, శతం అంటే 100, శరదాం ఏండ్లు 100 ఏండ్లు జీవ జీవించు. నేను మంగళసూత్రం నీ మెడలో కడుతున్నాను, ఈ సూత్రం నీ మెడలో ధరించి నువ్వు 100 ఏళ్ళు బతుకంటే అర్థం ఏమిటి? ఈ తాడు ఆవిడ మెడలో 100 ఏళ్ళు ఉండాలంటే ఈయన ఆవిడకంటే ఇంకెక్కువ బతకాలి. ఈయనకి అప్పటికే ఆవిడకంటే 5 ఏళ్ళు పెద్దవాడు అనుకోండి, ఆవిడ 100 ఏళ్ళు బతికితే ఈయన 105 ఏళ్ళు బతుకుతాడు అన్నమాట. ఎంత టెక్నిక్ అండి మొగుడిది! నువ్వు మంగళసూత్రంతో 100 ఏళ్ళు బతుకంటే అంతకంటే నేను ఎక్కువ బతుకుతానని తనకాయువు కోరుకుంటున్నాడు ఆయన, ఆవిడకే కాదు. ఈ విధంగా పలకాలి. మాంగళ్యం తంతునా కాదు, మాంగళ్య తంతు అనాలి. మంత్రాలన్నీ మనకి నోట్లో కూడా అపభ్రంశం అవుతున్నాయి. మాంగళ్య తంతు అంటే మంగళప్రదమైన తాడు అన్నమాట. ఈ విధంగా పలికి మెడలో కడతాడు. ఆ సమయంలో మంగళ వాద్యాలు కూడా దబ 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 బాగుంది. ఎందుకంటే ఈ తాడు కడుతున్నప్పుడు, జీలకర్ర బెల్లం పెడుతున్నప్పుడు ఏది కుమారుడు హత్యం తమ్మకూడదట, అదో శకునం. ఈ వచ్చే వాళ్ళల్లో ఎవడు ఎలర్జీతో వస్తాడో, ఎవడు రొంపతో వస్తాడో తెలియదు గనక ఈ రొంప ఈ తుమ్ములు వినపడకుండా ఉండడం కోసం బ్యాండ్ మేడం పెట్టారు. వీడు డామ్ డామ్ అని వాయిస్తూ ఉంటే చెవులు చిల్లులు పడిపోతుంటే ఇంకా తుమ్మే వినపడుతుంది, అసలు మంత్రమే వినపడదు కదా. అందుకని కాసేపు ఆ మంగళ ధ్వనులు చేయించారు. కానీ ఆ సమయంలో తుమ్ములు మంచిది కాదు. అంటే 24 గంటలు ఎలర్జీతో హచ్చి హచ్చి అని పిచ్చిగా తుమ్మేవాడు ఉంటాడే, వాడు తుమ్ములు లెక్కలేదులేండి, రొంప తుమ్ములు లెక్కలేదు. హఠాత్తుగా తుమ్మడమే దోషం. అవి వినపడకుండా ఉండడం కోసం మంగళవాద్య ధ్వనులు మోగుతాయి అనమాట. సన్నాయి వాడు తుత్తు అంటాడు. ఆ రోజుల్లో పాటలు ఆ రోజుల్లో ఉండేవి. ఇప్పుడు ఎంతసేపు సీతారాముల కళ్యాణం లేదా పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు తప్ప రెండోది లేదు. కానీ శ్రీనివాసుడి పెళ్లి నాటికి ఈ పాటలు ఎక్కడున్నాయి? సీతారామ కళ్యాణ సినిమా ఎక్కడుంది, పాట ఎక్కడుంది? లేకపోతే పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అన్నమాచార్యులు అప్పుడు ఇంకా పుట్టలేదు కదా. కాబట్టి ఆనాటికున్న అన్నమయ్యో ఇంకో సన్నమయ్యో రాసిన పాటలు చక్కగా అందంగా పాడారన్నమాట. ఇప్పుడు మనకు మన అదృష్టవశాత్తు మహానుభావుడు పద కవితా పితామహుడు శ్రీనివాసుడిని ప్రత్యక్షంగా దర్శించిన పుణ్యాత్ముడు అన్నమాచార్యులు వారు రాసిన మంచి మంచి కీర్తనలు ఉన్నాయి కనుక అవి పాడుకోగలుగుతుంది. అలాగే మంచి మంచి పాటలు వచ్చాయి కాబట్టి వాటి పాడుకుంటున్నావు. ఆనాటికి మంగళ వాద్యాలతో మంగళకరమైన గీతాలు అమ్మవారు తన చేత్తో ముత్యాలు తీసుకుని స్వామిని ఎత్తు మీద వేస్తూ ఉంటే ఆ శోభయే శోభ అన్నారు. పద్మావతి శరీరము బంగారం, అరిచేతులు కోమలంగా ఉంటాయి. ఆవిడ అరిచేతులు తామర పువ్వులు ఉంటాయి. కొంతమంది చేతులు చూసారా, మా చేతులు చిత్తమారంగా ఉంటాయి, గరుపు నల్లగా పొక్కులతో ఉండే చేతులతో. ముత్యములు తెల్లగా ఉంటాయి, ఈవిడ అరిచేతులు ఎర్రగా ఉన్నాయి. ఈవిడ అరిచేతులోకి తెల్ల ముత్యాలు రాగానే తెల్ల ముత్యములు ఎర్రగా కెంపుల్లాగా పగడల్లాగా మారిపోయాయి. ఈ పగడల్లో ఉన్న ముత్యాలు ఆవిడ స్వామివారి నెత్తి మీద వేసింది. ఆ నెత్తి మంచి కిందకి ఇలా జారిపోతున్నప్పుడు ఏ ఛాయ లేకుండా తెల్ల ముత్యాలు తెల్లగా మల్లె మొగ్గల్లా కనబడ్డాయి. స్వామివారి యొక్క శరీరపు కాంతి ఉంటుంది కదా, ఆయన కాంతి నీలకాంతి. ఈ శరీరం యొక్క కాంతి ముత్యాల మీద పడినప్పుడు అప్పుడు ఎలా ఉన్నాయవి? ఇంద్ర నీలమణులలో ఉన్నాయట. ఆయన ముక్కు కట్టుకున్న నీలపు గుడ్డ ఎలా ఉంటుందో అటువంటి రంగులోకి వచ్చేసాయి అనమాట. అవడానికి అవి ముత్యాలు తెల్లగా ఉంటాయి, కానీ తెల్లని ముత్యాలే ఈవిడి చేతిలో ఎర్రగా ఆచ్ఛాదన లేనప్పుడేమో తెల్లగా, ఇక స్వామి కాంతి పడినప్పుడు ఆయన నీలకాంతి పడినప్పుడు ఇంద్ర నీలమణుల్లో కనపడుతున్నాయి. ఎప్పుడో మహానుభావులు రాశారు, జానకి రాముల యొక్క కళ్యాణ సమయంలో ముత్యాల మీద ఒక గొప్ప శ్లోకం శార్దూల వృత్తంలో రాశారు. జానక్యా కమలామలాంజలిపుటే యా పద్మరాగాయితా న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితా స్రస్తాః శ్యామలకాయ కాంతి కలితాః యా ఇంద్రనీలాయితాః ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా. జానకీదేవి చేతిలో ముత్యములు ఉన్నప్పుడు అవి పగడాల వలె ఉన్నాయి. పద్మరాగములు అంటే కెంపులు అన్నమాట, ఎర్రని రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ల వలె కనపడ్డాయి. రాముడి శిరస్సు మీద ఉంచినప్పుడు మధ్యలో ఏకాంతి లేకుండా ఉన్నప్పుడు అవి మల్లె మొక్కల్లో ఉన్నాయి, తళతళతళ మెరిసిపోతున్న మల్లె మొక్కల్లో ఉన్నాయి. రాముడి శరీరం నుంచి కిందకు దొల్లుతున్నప్పుడు ఆ ముత్యాలు, ఆయన శరీరం నీలంగా ఉంటుంది గనక ఈ నీలపు కాంతి ముత్యాల మీద పడిపోయి అవి ఇంద్ర నీలమణుల్లో ఉన్నాయి. అటువంటి వధూవరులు పెళ్లిలో ఒకరి నెత్తి మీద ఒకరు పోసుకున్నటువంటి, సీతారాములు ఒకరి శిరస్సు మీద ఒకరు పోసుకున్నటువంటి ఆ తలబ్రాలు ఈ వధూవరులకు శుభం కలిగించాలి అని ఆ శ్లోకానికి అర్థం అన్నమాట. ఎంత అందమైన శ్లోకం అండి మరి అది. అందువల్ల పూర్వకాలంలో శుభలేఖల్లో ఈ శ్లోకం రాసేవారు అన్నమాట. ముక్తాహ ఆ ముత్యములు, ఏ ముత్య అప్పుడు ఆనాటి సీతారాముల కళ్యాణములో పోసుకున్న ముత్యములు ఈ వధూవరులకు తప్ప శుభం కలిగిస్తాయన్నమాట. అవన్నీ తీసేశారు ఇప్పుడు, ఎవడికి వాడే కార్డియల్లి ఇన్వైటెడ్ అని వాడి వాడే రహేసుకోవడం. అందువల్లే వెంటనే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాడు వీడు, కార్డియల్లి ఇన్వైటెడ్ అన్నాడుగా అందుకని కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళుతున్నాడు. ఈ దిక్కుమాల కార్డు కాస్త కార్డు కాకుండా స్వార్థ అయిపోయింది. కాబట్టి లార్డ్ అయిన పరమాత్మని స్తుతించవలసిందే. ఈ విధంగా మంచి ముత్యాలు పోసుకున్నారు వాళ్ళు. ఇది అయిన తర్వాత ఇంకో గొప్ప తంతు ఉంటుందండి, ఓ బింది తెస్తారు, ఇరుకుమూతి బింది, అంటే దంపతులు చేతులు పెట్టాక అందులో కొంచెం ఇరుక్కుంటాయన్నమాట, బాగా వెడల్పుగా ఉండవు ఆ బింది మూతి, అలాంటి బింది ఒకటి తెచ్చి దాంట్లో నీళ్లు పోసి పసుపు నీళ్లు, అందులో ఒక ఉంగరమో ఇంకేదో లేకపోతే ముత్యమో ఏదో ఒకటి వేస్తారు. ఈ భార్యాభర్తలిద్దరూ దాన్ని తీయాలి, ఎవరికి దొరికితే వాళ్ళదనమాట, దొరికిన వాళ్ళు నెగ్గినట్టు చక్కని ఇద్దరు ఒకేసారి అందులో ఉంగరము లేకపోతే ఏదో గొలుసు వేయగానే చేయి పెడతారు. ఎప్పుడు పద్మావతికే దొరికేసేది ఇక, వెంటనే ఈయన గిల్లి పట్టి లోపల అని వదిలేసేది, ఈయన లాగేసేవాడు, చూసావా నేను నెగ్గానన్నట్ట. దాంతో రెండోసారి చేయి పెట్టి కొంచెం కొంచెం గట్టిగా గిల్లింది. అమ్మవారు గిల్లితే ఈయన ఎక్కడ అవుతాడు, ఆడవాళ్ళు ఊరికే మన మీద ప్రేమతో వదిలేస్తున్నారు తప్ప మొగుడి మీద ప్రేమతో వాళ్ళు గిల్లి కజ్జాలు పెట్టుకోవడం అంటే అదే గిల్లి లాగేట్స్ కజ్జా పెట్టుకోవడం, వాడు పెట్టుకుంటూ వీడు ఆగడం. స్వామివారు వెంటనే వదిలేశాడు. ఇలా కాసేపు తమాషాలు చేసి మూడు సార్లు రెండు సార్లు అమ్మవారు తీసింది, ఒకసారి స్వామి తీశారు, అమ్మే నెగ్గింది. అసలు హోమ్ డిపార్ట్మెంటే నెగ్గాలి, ఎప్పుడు కూడా హోమ్ మినిస్టర్ గారు నెగ్గితేనే దేశానికి లాభం. ఈ విధంగా స్వామి చిరునవ్వు నవ్వుతూ ఆవిడికి విజయాన్ని చేకూర్చి పెట్టాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అనమాట, భవిష్యత్తులో పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఉన్నారే వాళ్ళు అందులో బిందులో ఉంగరం తీసేటప్పుడు భార్యకు వదిలేయండి. ఇప్పుడు వదిలేరంటే భవిష్యత్తులో మిమ్మల్ని ఆవిడ వదిలేస్తుంది కాస్త బయటికి తిరగడానికి స్వేచ్ఛగా, తర్వాత మీ ఇష్టం అని నేను అలా పురాణాల్లో చెప్తాను, మళ్ళీ నా మీద పడకండి. ఇవన్నీ అయ్యాక ఇప్పుడు అరుంధతి నక్షత్రాన్ని చూపించాలి. అరుంధతి నక్షత్రం ఆకాశంలో ఎక్కడో మిడుకు మిడుకుమంటూ అస్పష్టంగా కనపడుతుంది, మబ్బులుంటే అసలు కనపడవు, పగటిపూట ముహూర్తంలో కనపడటం కొంచెం కష్టం, అసలు చూపించేయడానికి కూడా కనపడదు పురోహితుల వారికి కూడా. అయినా సరే ఇక్కడ ఉందండి అరుంధతి నక్షత్రం అంటారు, ఈ మొగుడు పిల్లలిద్దరు వాట్సాప్లో మాట్లాడుకుంటూ అలాగండి అంటారు, అసలు చూడడం లేదు. కానీ తప్పనిసరిగా అరుంధతిని చూడాలి, ఎందుకంటే జీవితంలో ఏనాడు ఎడబాటు లేకుండా ఐకమత్యంతో కలిసి వెలసి ఉండే దంపతులు అరుంధతి వశిష్ఠులు, అందుకే వాళ్ళది విశిష్ట దాంపత్యం అన్నారు. తప్పనిసరిగా అరుంధతిని వశిష్ఠుడిని చూడాలి, అది ధర్మం. శివుడు పార్వతి కూడా చూశారు, పార్వతీ కళ్యాణంలో చెప్పారు, అలాగే ఇప్పుడు శ్రీనివాసుడి కళ్యాణంలో కూడా అరుంధతిని చూపించడానికి ఆకాశంలోకి వెళ్ళక్కర్లేదు, ఎందుకని వశిష్ఠులు వారు పక్కన పురోహితులుగా కూర్చున్నారు, ఆయన పక్కనే ఉంది అరుంధతి, ఎంత తేలికండి చూడడం మరి. అందుకని ఈసారి మీరు ఎవరిన పెళ్లి చేసుకునేటప్పుడు అరుంధతిని వశిష్ఠుడికి ఇన్విటేషన్ పంపించండి, అమ్మ అరుంధతి మీ ఆయనతో పాటు కాస్త రావమ్మా పెళ్లి మండపానికి అంటే ఆయన గ్యారంటీగా వస్తాడు, వస్తే అప్పుడు చూడడం తేలిక. వస్తారా అని అనుమానించక్కర్లా, మనం సప్త ఋషులను భక్తితో ప్రార్థిస్తే వాళ్ళు ఏదో రూపంలో వస్తారు. అచ్చో అరుంధతిలాగే అట్టలు గట్టిన జడతో ఉన్న ఒక ఆవిడ నా పెళ్లిలో చూశాను, అందుకు చెబుతున్నాను. ఈ వచ్చేటటువంటి ముత్తైదువుల్లో ఒక్కొక్క ముత్తైదువును చూస్తే మనకు అరుంధతిని చూసినట్టు అనిపిస్తుంది అనమాట. భగవంతుడు డైరెక్ట్ గా కనపడడు, ఈ ఋషులు కూడా ప్రత్యక్షంగా కనపడకుండా పరోక్షంగా ఏదో ఒక మారు రూపంలో మనకి దర్శనమిస్తారు. శ్రీనివాసుడి కోసమని అరుంధతి వచ్చింది కాబట్టి అరుంధతిని పద్మావతి శ్రీనివాసుడు ప్రత్యక్షంగా చూడగలిగారు. ఈ విధంగా తంతులన్నీ అయ్యాక అప్పగింతల సమయంలో పాప ఆకాశరాజు కన్నీళ్ళు వచ్చేసాయి. నిజానికి కన్నబిడ్డ కాదు, పెంచుకున్న బిడ్డ అయితేనే అంత ప్రాణంలో పెంచుకున్నాడు ఆయన. ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ, ఇదిగో ఈ కుమార్తెను నీకు ఇస్తున్నాను, సుకుమారంగా పెరిగింది, ఎలా చూసుకుంటావో శ్రీనివాసుడు అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే, ఇక ధరణీదేవి అయితే భోరుమని ఏడ్చేసింది. నన్ను ఒకసారి అవధానంలో అడిగారు, ఎందుకంటే అప్పగింతల టైంలో ఏడుస్తారు అని. ఇప్పుడు ఏడ్చుచుంటి వేడ్చదనిక మీద అని భర్తగారు సమాధానం చెప్పాలన్నాను. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఏడుస్తారు, తర్వాత ఈయన ఏడవాలి. వాడు మంచావిడైతే, భార్య మంచావిడ పుట్టింటికి వెడితే ఒక ఏడుపు, బంగారం లాంటి భార్య లేకపోతే ఏడుపు. ఇక ఈవిడ కనుక కొంచెం ఏ సూర్యకాంతమో ఛాయాదేవో అయితే ఇక తర్వాత నిత్యం ఏడు. కానీ పూర్వకాలంలో ఏడుపు అది కాదు. ఆడపిల్లలు పెళ్ళయ్యాక ఒక్కసారి ఈ పుట్టింటి నుంచి అత్తవారింటి వెళ్ళాక తిరిగి వచ్చేవారు కదండి, చాలా అరుదుగా వచ్చేవారండి. ఎప్పుడు ఆ భర్త ఆడబడుచులు అత్తగారు లోకంగా బతికేవారు. ఆ మధ్యకాలంలో కొంతకాలం అత్తగారు ఆడబడుచులు పెట్టే బాధలకి ఆడపిల్లలు ఎంత నలిగిపోయారో మేము చూసాం. కాలం మారింది ఇప్పుడు పర్వాలేదు, కానీ చాలా దౌర్జన్యం అన్నమాట. అందుకని ఎలా చూస్తారో ఏమిటో అని పాపం పుట్టింటి వారికి కొంచెం బాధ ఉంటుంది, సహజం అది. అప్పుడు ఒకడు మాలిక, స్వామి ఆకాశరాజ, అమ్మా ధరణీదేవి, ఈ బంగారు తల్లి నా కోడలుగా వస్తుంది, నేను రాచిరంభాన పెట్టేదాన్ని కాదు, వాళ్ళకి సేవలు చేసుకుని తరించడం కోసం వచ్చిందాన్ని. నేను వాళ్ళకి సేవలు చేస్తాను తప్ప వాళ్ళ చేత సేవలు చేయించుకోను. ఈ దంపతులు ఏదో అదృష్టవశాత్తు నాకు కొడుకుగా కోడలుగా వస్తారు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన ఎవరికి పుత్రుడు గనక, మేమందరం ఆయన కరుణకి పాత్రులం అయ్యాం, అందువల్ల నిశ్చింతగా ఉండు అన్నది. ఈలోపు పాపం ఈ కుర్రవాడు ఎవరు ఆకాశరాజు కొడుకు వచ్చాడుగా, ఆయన కూడా వసుదానుడు పేరు, అమాంతంగా అక్కగారి కాళ్ళు బావగారి కాళ్ళు గుర్తుకుని ఏడుస్తూ నేను కూడా వస్తానన్నట్ట. అయితే కొద్ది రోజులు మాతో పాటు కొండ మీదకి రమ్మన్నారు వాళ్ళు. ఇక్కడ నుంచి యాత్ర బయలుదేరింది, ఊరంతా తిప్పారు ఊరేగింపుగా. ఆ రోజుల్లో ఊరంతా కొత్త పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని తిప్పేవారు. ఎందుకని, పెళ్ళి అయింది వీరికి ఎవరు వారి తోలికి వెళ్ళకుండా అమ్మాయి తోలికి వెళ్ళి వెకిలి వేషాలు వేయొద్దని చెప్పేవారు. దానిని ఊరు ఎరిగింపు, ఊరెరిగింపు అంటారు. అదే క్రమంగా ఊరేగింపు అయింది, రథంలో తిప్పేవారు. ఇదంతా అయ్యాక అప్పుడు అన్నమాట అత్తవారింటికి ప్రయాణం అవ్వాలి. అపూర్వమైన కానుకలు ఇచ్చాట, సార్థంబులైన రథంబుల వేయు ననమన్నోటిని 1800 రథాలు పట్టుకొచ్చి ఆ రథాల నిండా బంగారపు కాసులు కుప్పలు తిప్పలుగా పోయించేశాడు ఆయన. నగలు పెట్టాడు, మంచి మంచి చీరలు, పట్టు వస్త్రాలు, ఇంకా రకరకాలైన పిండి వంటలు, తిప్పతీగలు అంటే ఆరోగ్యం కోసం అన్నమాట, పనస పళ్ళు, ఖర్జూర పళ్ళు, మాతులుంగ ఫలాలు అంటే మాదీ ఫలాలు. ఇప్పుడు మాదీ ఫల రసాయనం వస్తే ఈ మాదీ ఫలాన్ని సంస్కృతంలో మాతులుంగము అంటారు. అవి లవంగాలు, లుంగములు, ఇంకా ఇవి కాకుండా రకరకాలైనటువంటి వృక్షాలు, తులసి, బెల్వాలు ఇవన్నీ కూడా ఇచ్చేవన్నమాట. ఇందులో కొన్ని ఫలాలు తినడానికి పనికొస్తాయి, కొన్ని ఆరోగ్యానికి పనికొచ్చేటటువంటి పత్రాలు, ఇవన్నీ కానుకలుగా ఇస్తుంటే వీళ్ళు బయలుదేరారు. సుకుడు వీళ్ళందరినీ తీసుకుని దారిలో అగస్త్య మహర్షి ఆశ్రమం దగ్గర ఆపాడు. కొండ మీదకి వెళ్ళే చోట అగస్త్య ఆశ్రమం ఉంటుంది. ఆశ్రమంలో 6 మాసాలు ఉన్నట్టు. సరే, ఎవరికి ఇచ్చాడు ఆ భాగ్యం? అగస్త్యుడికి ఇచ్చాడు, డైరెక్ట్గా కొండ మీదకి వెళ్ళిపోలేదే. అందుకే మీకు పాతకాలంలో పాట ఉండేది, దారిలో ఉన్న అగస్త్యముని ఆశ్రమమున 6 మాసములు ఉన్న. ఏమో కాంట్రవర్షస్ అంటారు, కానీ కొన్ని చెప్పకపోతే మీకు తెలియదు. ఈ కాళహస్తి మహాత్మ్యంలో పాట ఉంటుంది అన్నమాట. అందులో దివ్య ఫల పుష్ప సందోహ బృందార్చితానంద భూలోక కైలాస శైలాన వసించు శ్రీకాళహస్తీశ్వర అని ఒక ఆఖరి పాట ఉంటుంది. ఫల పుష్ప సందోహం అంటే ఏమిటండి? సందోహం అంటే గుంపు, సమూహం. బృందం అంటే ఏమిటి? దానికి గుంపు అని అర్థం. బృందం అన్న సందోహం ఒకటేనా? దివ్య ఫల పుష్ప సందోహ బృందార్చిత ఆనంద. అసలు ఏముంది ఇందులో అగ్గిరిప్పులేగా? పళ్ళ గుంపు, గుంపు మళ్ళీ రెండోసారి ఏదో రాశాడు ఆయన, ఏదో రాసేశాడు. కానీ ఆయన పాడితే మనకి తెలియకుండానే బ్రహ్మానందం కలుగుతుంది. అందుకే నేను పాడేటప్పుడు ఒరే ఆ సందోహం తర్వాత బృందం తీసి బృంగ అని అంటారా బాగుంటుంది అన్న, తుమ్మెదలని అర్థం వస్తుంది కనీసం అని. ఇలాంటి కొన్ని కొన్ని చాలా చిత్రంగా ఉంటాయి అన్నమాట. ఎందుకు చెప్తానంటే కారణజన్ముడు ఆ మహాత్ముడు. ఆయన పాడుతూ ఉంటే ఆ కవిలో లోపం మనకు కనపడదు, పూర్తిగా మాధుర్యంలో వెలిగిపోతాం, మనం మర్చిపోతాం. భూలోకంలోకి ఆయన గంధర్వుడు వచ్చారంటారు, ఘంటసాల వారు గంధర్వుడు కాదు, కైలాసం నుంచి శివుడి దగ్గర పాటలు పాడే వాళ్ళలో ఒక దూత, నేను నిజం చెప్తాను. అందుకే మనకు ఆ పాటలు వింటూ ఉంటే వేరే లోకానికి వెళ్ళిపోతాం అనమాట. ఆయన తక్కువ కాలంలో ఎందుకు వెళ్ళిపోయాడో తెలిసినా, శివుడి లోకం నుంచి శివుడి దగ్గర పాటలు పాడే మహాగాయకులు ఎక్కువ కాలం భూమి మీద ఉండరు. వైకుంఠం నుంచి కైలాసం నుంచి వచ్చిన మహాత్ములు కొద్ది రోజులే ఉండి ఆ కొద్ది రోజుల్లోనే యావత్ ప్రపంచానికి కావలసిన గీతాలు అందించి ఈ మొత్తం చతుర్యుగాలలో ఎవరూ పాడలేని రీతిలో పాడి వెళ్ళిపోతారు వాడు. ఏ 100 ఏళ్ళు బతికితే ఏమిటి, 50 ఏళ్ళు బతికిన ఆయన ముందు ఎవడాగుతాడండి? అదొక వరం. నాకు కొంతమంది జీవులు యొక్క జీవితం తెలుసు కాబట్టి చెబుతాను అనమాట. ఇది వ్యర్థమైన అజ్ఞానంతో మేము చెప్పం, మాకు మనస్సు లోతులలో ఉన్నటువంటి తపశ్శక్తితో చెబుతాం అనమాట. ఆయన అంటే అంత ఇష్టం నాకు. భగవంతుడు ఆయనకు వరం ఇచ్చాడు. ఆయన పాటలు విని ఆయన భగవద్గీత వినకుండా ఎవడన్నా ఉండగలటంటే జీవితంలో ఆయన భగవద్గీత విన్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటాం మనం? ఒక్కసారి ఆయన భగవద్గీత వింటే కృష్ణుడే వచ్చి మన ఎదురుగుండా ఉండి గానం చేసి వెళ్ళిపోయాడేమో అనిపిస్తుందా లేదా? మీకు నచ్చితే చెప్పండి, లేకపోతే మాట్లాడుకో. సరే, అదో పక్కన పెడదాం ఆ మహానుభావాన్ని. అందువల్ల ఎందుకు చెప్తానంటే 6 మాసములు అగస్త్యుని దగ్గర అతిథిగా ఉన్నట్ట. ఆ తదనంతరం వచ్చిన పెళ్లికి వచ్చినటువంటి వాళ్ళంతా ఎవరి దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. బ్రహ్మదేవుడు ఆకాశరాయ దగ్గర వీడుకోలు తీసుకున్నాడు, ఇంద్రుడు మొదలైన వాళ్ళు వెళ్ళిపోయారు. స్వామివారు అగస్త్య మహర్షి ఆశ్రమంలో 6 మాసాలు ఉన్న తర్వాత ఆ తర్వాత కొండ మీదకి వెళ్ళాడు. ఈ కొండ మీద చాలా కాలం పాటు ఆయన ఏ గుడి లేకుండా పుష్కరిణి తీరంలో ఓ చెట్టు కింద కూర్చునేవాట, కాలు మీద కాలు వేసుకుని. చాలా కాలం బయట బాహ్య ప్రదేశంలో ఉన్నాడు ఆయన. ఆయనకు గుడి తర్వాత తొండమారుడు కట్టాడని చెప్పాం కదా మీకు, అంత పూర్వం గుడి లేదు. ఈ ప్రాచీనపు గుడి అదృశ్యం అయిపోయింది. కృతయుగంలో త్రేతాయుగంలో ద్వాపర యుగంలో ఉన్న గుడి ఈ శ్రీనివాసుడు కొండ మీద వచ్చే సమయానికి అదృశ్యం అయిపోయింది. కాబట్టి ఆయన కేవలం 6 బయట ఓ చెట్టు నీడలోనే ఉన్నాడు. ఆ చెట్టు కూడా తింత్రిణి వృక్షం, చింత చెట్టు కిందే ఉన్నాడు. లక్ష్మీదేవి ఓ పక్కన, పద్మావతి ఓ పక్కన, ఒకళ్ళు మాలిక ఒక పక్కన కూర్చుని ఆయనకి సేవ చేశారు. ఇలా కొంతకాలం గడవగానే ఒకరోజున నారదుడు, శివుడు, బ్రహ్మ మొదలైన వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చారు. స్వామి, నువ్వు ఇక్కడ ఎంతకాలం ఉంటావో తెలియదు, ఏదో ఒక సమయంలో తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోతావు. నువ్వు వైకుంఠానికి వెళ్ళిపోతే ఈ కలియుగంలో ఉన్న మానవులు మళ్ళీ పాపాలతో పాడైపోతారు. ఈ కలియుగంలో ఉన్న మానవులు మహాపాపాత్ములు, ఒకరిని చూస్తే ఒకరికి ఈర్ష్య, ఒకడు బాగుపడితే రెండో వాడు ఏడుస్తాడు, ఇతరుల బాగుని చూసి ఏడ్చేటటువంటి అసూయాగ్రస్తులు ఎక్కువైపోతారు, స్వామిపోతులు ఎక్కువైపోతారాగ్యులు సుకర్మములెవియు చేయజాలని కలియుగమందు మానవులు. ఈ కలియుగంలో మానవులు సామరిపోతులై ఉంటారు, తెలివితేటలు తక్కువ, ఆయుధులు తక్కువ, భయంకర రోగాలతో పీడింపబడతారు, ఐశ్వర్యములు ఉండవు, శాంతి ఉండదు, ఆనందం ఉండదు, భార్య భర్తల మధ్యలో ఐకవత్యం ఉండదు, తల్లిదండ్రులకి పిల్లలకి పడదు, తల్లిదండ్రులు పిల్లలు ఒకళ్ళతో ఒకటి తగాదా పడి ఒకళ్ళొకళ్ళు పోషించుకోరు, అనాథాశ్రమాలు వచ్చి పడిపోతాయి, ఓల్డ్ ఏజ్ హోమ్లు అంటారు వాటి, అందులో పడతారు. ఓల్డ్ ఏజ్ పోయి ఇప్పుడు ఓల్డ్ ఏజ్ తయారయ్యింది. ఎక్కడ ఏ వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడు, మంచి పనులు చెయ్యరు, ఎవరైనా చేస్తూ ఉంటే వద్దుకోమంటారు. అటువంటి ఈ కాలంలో ఉన్న మానవుల కోసం నువ్వు దయతో ఒక శిలారూపం ధరించు, నీ అంతటి నువ్వే విగ్రహ రూపం ధరించు. ఆ విగ్రహానికి మేము తొండమానుడి ద్వారా ఆలయం కట్టింపజేస్తాం, నిర్మాణం చేయిస్తాం. ఆ ఆలయానికి ఆనంద నిలయం అని పేరు పెట్టి అందులో నీవు నివసించు. వైకుంఠంలో ఉన్నప్పటికీ ఆనంద నిలయంలో విగ్రహ రూపంలో ప్రజల్ని అనుగ్రహించు. ఆ విగ్రహం కలియుగంలో కోరిన కోరికలు తీర్చేదయ్యి ఉండాలి. నీకు మొక్కులు మొక్కుకుని మొక్కు చెల్లించిన వాళ్ళందరినీ తక్షణం నీవు అనుగ్రహించాలి. మా కోసం ఒక రూపం ధరించమనగానే అప్పుడు శ్రీనివాసుడు చతుర్భుజాలతో శంఖచక్ర గదాలతో ఒక రూపం ధరించాడు. ఒక చెయ్యి కిందకి ఒక చెయ్యి పైకి పెట్టుకుంటూ ఆయన ఓ 2 చేతుల్లో ఆయుధాలు ధరించి ఒక రూపం ధరించాడు. అది కూడా నారదుడి యొక్క ప్రార్థన అంగీకరించి, ప్రభు నువ్వు నిలువెత్తు శిలారుమూర్తిగా ఉండాలి, వరద అభయహస్తాలతో ఉండాలి, ఓ చెయ్యి నా దగ్గరికి రా అంటుంది, ఓ చెయ్యి నీకు అభయం ఇస్తానంటుంది, అటువంటి మూర్తి ధరించాలి. రక్షస్థలం మీద లక్ష్మీదేవి వ్యూహలక్ష్మి అనే పేరుతో కొలువయ్యి ఉండాలి. కరవీరపురంలో మహాలక్ష్మి వరలక్ష్మిగా ఉండాలి, అంటే కొల్హాపురంలో. ఈ పద్మావతీదేవి మంగాపురంలో మంగళప్రదయ్యి ఉండాలి, అంటే ఇప్పుడు తిరుచానూరు అంటున్న దాన్ని మంగాపురం అనేవారు కోరకాలు. నీవు నీ మెడలో శాశ్వతంగా ఒక పూలమాల ధరించాలి. ఆ పూలమాల ఈ వగుడమాలికి నువ్వు అంటే ఇష్టం కనుక వగుడమాలికి శాశ్వతంగా పూలమాలగా. దీనినే ఒక అద్భుతమైన పద్యంగా అత్రేయ గారు రాశారు. ఈ శ్రీనివాసుడు ఏడు కొండల పైన కలియుగ దైవమై వెలయుగా కరవీరపురమున వరలక్ష్మి అయి నిల్చి పద్మావతీదేవి వరలుగాక వరలక్ష్మి అయి నిల్చి శ్రీదేవి జనుల రక్షించుగాక కరవీరపురమున వరలక్ష్మి అయి నిల్చి శ్రీదేవి జనుల రక్షించుగాక మంగాపురం మంగళప్రదయోచు పద్మావతీదేవి వరలుగాక పుణ్యమూర్తి ఉకుళ పూల దండగమారి శ్రీనాథుగళ సీమ చెరుగాక సకల తీర్థ ప్రభావములను సకల కలుషాపహరి అయి శాంతిగూర్చి తిరుపతి క్షేత్రమీ దేవదేవు మహిమలందు కలియుగమైకుంట పగునుగాక. ఇంతకంటే గొప్ప పద్యం రాయగలుగుతారండి. అద్భుతమైన పద్యం. ఇందులో మొత్తం స్వామివారిని వర్ణించేశారు. ఈ శ్రీనివాసుడు ఏడు కొండల మీద దివ్యమంగళ రూపంతో తనయంత తాను విగ్రహమై వెలయుగాక ఒక శిలామూర్తి అవుగాక. ఆయన కలియుగ దైవమై వెలయాలి. ఆయన కలియుగ దైవంగా కలకాలం కొలువై ఉండాలి. అందుకే శ్రీనివాసుడు అంటే కలియుగ దైవమే. కలవు వెంకటనాయక అని స్కంద పురాణం చెబుతున్నది.